బల్క్ ట్రాన్స్ఫర్స్ చేయాలి అంటే చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. స్పెసిఫికల్లీ ఇండియా నుంచి ఆస్ట్రేలియాకి బల్క్ ట్రాన్స్ఫర్స్ చేయాలి అంటే ఎంతవరకు పంపించచ్చు, ఎలా పంపించాలి, ఐటీ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అన్న వాటి గురించి తెలుసుకోవాలంటే ఇవాల్టి పాడ్కాస్ట్ వినాల్సిందే. ఎస్బీఎస్ తెలుగుకు స్వాగతం. నా పేరు రియా. ఇండియా నుంచి ఆస్ట్రేలియాకి బల్క్ ట్రాన్స్ఫర్స్ చేయాలి అంటే ఎలా చేయాలి అన్న వాటి గురించి మనకున్న సందేహాలు తీర్చడానికి మనతో పాటున్నారు చార్టర్డ్ అకౌంటెంట్, ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ చిట్టా అమర్ సుధీర్ గారు. ముందుగా మనం బల్క్ ట్రాన్స్ఫర్ చేయాలి అన్నా, అసలు ఇండియా నుంచి ఆస్ట్రేలియా అమౌంట్ సెండ్ చేయాలన్నా ప్రాసెస్ ఏంటి సార్?
ఇండియా నుంచి ఆస్ట్రేలియాకి అమౌంట్ పంపించాలి అంటే దాంట్లో ఆర్బీఐ రెండు రకాల అవకాశాలు ఇచ్చింది. ఒకటి లిబరలైజేషన్ ఆఫ్ రెమిటెన్సెస్ స్కీమ్, రెండోది వచ్చేసి విత్ ఆర్బీఐ పర్మిషన్. మనము సంవత్సరానికి $250,000 యొక్క అమౌంట్ కంటే తక్కువ గనక పంపించేటట్లయితే మనము ఈ లిబరలైజేషన్ ఆఫ్ రెమిటెన్స్ స్కీమ్ని యూజ్ చేసుకోవచ్చు. లేని పక్షంలో మన యొక్క మొత్తం ఉన్నటువంటి ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు పంపిస్తున్నాము అనే విధానాన్ని ఆర్బీఐకి ఒక ఫామ్ ద్వారా తెలియపరిచి వాళ్ళ దగ్గర నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. జనరల్గా $250,000 లిబరలైజేషన్ రెమిటెన్స్ స్కీమ్ అంటే మనకి దాదాపుగా 2 crore-10 crore-20 crore-20 lakh rupees మనం పంపించుకోవచ్చు. కాబట్టి ముఖ్యంగా అందరూ కూడా ఈ పద్ధతిలోనే అమౌంట్ ని పంపిస్తారు.
మనం ఏదైనా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఎన్ని విధాలుగా పంపించవచ్చు సార్?
జనరల్గా మనము అమౌంట్ ని ఆస్ట్రేలియాకి పంపించాలంటే మొదటి ఛానల్ వచ్చి బ్యాంక్స్, రెండవ ఛానల్ వచ్చి ఆన్లైన్ సర్వీసెస్ అంటాం. ఆన్లైన్ సర్వీసెస్ అంటే మనీగ్రామ్ కానీ, వెస్టర్న్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ కానీ, రెమిట్లీ, ఇలా కొన్ని ప్రైవేట్ యొక్క ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వీళ్ళ ద్వారా కూడా మనము అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మూడో ఛానల్ ఏంటంటే ఫారెక్స్ సర్వీసెస్. ఈ ఫారెక్స్ సర్వీసెస్ అంటే థామస్ కుక్ కానీ, సెంట్రమ్ ఫారెక్స్ అని కానీ, బుక్ మై ఫారెక్స్ అని కానీ, ఇలా కొన్ని అదర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వీటిలోంచి ఏ ఛానల్ నుంచి అని కూడా మనము అమౌంట్ ని పంపించవచ్చు.
స్పెసిఫికల్లీ మనం ఇండియా నుంచి ఆస్ట్రేలియాకి మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఇండియాలో ఉన్న డిఫరెంట్ గైడ్ లైన్స్ కానీ, యాక్ట్స్ కానీ, రూల్స్ కానీ ఏమైనా ఉన్నాయా సార్?
ఇండియాలో ఈ మనీ రెమిటెన్స్ కి సంబంధించి 3 rakala ఆర్గనైజేషన్స్ ని, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ని మనం వాడాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చి ఆర్బీఐ, రెండోది వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, మూడోది వచ్చేసి బ్యాంక్స్. అయితే ఆర్బీఐకి సంబంధించి ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది, లిబరలైజేషన్ రెమిటెన్స్ స్కీమ్ ఉన్నప్పుడు ఆర్బీఐని మనం టచ్ చేయాల్సిన అవసరం లేదు. అయితే రెండోది వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఏమడుగుతుందంటే మనకి ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, మనం ఎందుకు పంపిస్తున్నాము అనే విషయాన్ని స్పెసిఫిక్గా డిపార్ట్మెంట్కి దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అయితే ఏదైనా ఒక ఆస్తి అమ్మి గనక మనము డబ్బులు గనక అరేజ్ అయితే దానికి సంబంధించి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టామా కట్టలేదా, కడితే దాని తాలూకు ట్యాక్స్ ఫుల్ ఫెజ్డ్గా కట్టామా కట్టలేదా. అట్లాగే ఈ అమౌంట్ని మనము ఫారిన్ రెమిట్ చేసేటప్పుడు మోర్ దాన్ 7 lakhs అయితే గనక అమౌంట్కి టీడీఎస్ కట్ చేయాల్సి ఉంటుంది. ఈ టీడీఎస్ని మనం డిడక్ట్ చేసామా చేయలేదా, ఇవన్నీ కూడా చెప్తూ అదర్ ఫార్మ్స్ను కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
మనం ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ జనరలీ మనకి ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ టీడీఎస్ అని చెప్పి, ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కదా సార్, దాని రిలేటెడ్ ఏమేమి ఉన్నాయి అన్నది ఒకసారి మాతో షేర్ చేయండి సార్.
ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి ముఖ్యంగా వెదర్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టామా లేదా, అలాగే టీడీఎస్కి సంబంధించి అంటే మోర్ దాన్ 7 lakhs సంబంధించి టీడీఎస్ కట్టారా లేదా అని, దాంతోపాటుగా ఫామ్ 15CA CB అనే ఈ 2 forms కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఈ 15CA CB సబ్మిట్ చేయడానికి సంబంధించి లోకల్లో చార్టెడ్ అకౌంటెంట్ అంటారు, వాళ్ళని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో 15CA వచ్చి ఎవరైతే అమౌంట్ రిమిట్ చేస్తున్నారో వాళ్ళు ఒక ఫామ్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 15CB వచ్చి ఈ రెమిట్ చేసే వాళ్ళకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తాలూకు మిగతా ఇన్ఫర్మేషన్ అంతా కన్ఫర్మ్ చేస్తూ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్, వాటి తాలూకు ట్యాక్స్ కంప్లైన్సెస్ అన్నింటినీ కూడా ఈ చార్టెడ్ అకౌంటెంట్ ఫుల్ఫిల్ చేశారు అని కన్ఫర్మ్ చేస్తూ 15CB ఇస్తారు. ఈ 15CA CB ఫామ్స్ని తీసుకెళ్ళి మనము రెమిటెన్స్ చేసేటప్పుడు మనకి రెమిటెన్స్తో మన యొక్క పాన్, అలాగే రెమిటెన్స్ ఫామ్ ఉంటుంది, ఫామ్ A2, అలాగే మనం ఎందుకు రెమిట్ చేస్తున్నాము, ఫ్యామిలీ రెమిటెన్సా లేకపోతే ఏంటి అని రెమిటెన్స్ యొక్క రీజను, దాంతోపాటుగా ఈ 15CA CB ఫార్మ్స్ను కూడా మనము బ్యాంక్స్కి కానీ మిగతా వాళ్ళకి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇవన్నీ తీసుకున్న తర్వాత మాత్రమే రెమిటెన్స్ అనేది ఇనిషియేట్ అవుతుంది. ఇది ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి పాటించవలసిన పద్ధతి.
ఇన్కమ్ ట్యాక్స్ గురించి ఒక మంచి క్లారిటీ వచ్చింది సార్. సెకండ్లీ ఏంటంటే 15CA CB అన్న ఫార్మ్స్ మనం బ్యాంక్ లో సబ్మిట్ చేసిన తర్వాత బ్యాంక్ లో ఇంకేమి ప్రొసీజర్స్ ఉంటాయన్న దాని గురించి కొంచెం వివరించండి.
మనం ఈ 15CA CB తీసుకున్న తర్వాత మనం బ్యాంక్ని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. దాంట్లో ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్కి పంపిస్తున్నాం అనే ఇన్ఫర్మేషన్ కూడా ఈ 15CA CBలో మనము వ్రాస్తాం. మనము బ్యాంకు బ్రాంచ్ని అప్రోచ్ అయిన తర్వాత మన యొక్క పాను 15CA CB ఫామ్ A2 అలాగే మన యొక్క KYC అంటే మన యొక్క ID ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఒకవేళ మనకి ఫారిన్ పాస్పోర్టే ఉంటే అదే, మొత్తం మన యొక్క టోటల్ ఈ ఇన్ఫర్మేషన్ని మన బ్యాంక్కి సబ్మిట్ చేసి దాంతోపాటుగా రెమిటెన్స్ ఆథరైజేషన్ మనము చెక్ కానీ రెమిటెన్స్ చేయడానికి లేదంటే కనుక ఆన్లైన్ ట్రాన్స్ఫర్కి సంబంధించిన ఫామ్ని కానీ మనము బ్యాంక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత బ్యాంక్ వాళ్ళు రెమిటెన్స్ని ఇనిషియేట్ చేయడం జరుగుతుంది.
స్టార్టింగ్ నుంచి బ్యాంక్ రెమిటెన్స్ వరకు కంప్లీట్ ప్రాసెస్ని ఇంత బ్యూటిఫుల్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ పాడ్కాస్ట్ల కోసం వింటూనే ఉండండి SBS తెలుగు. మా వెబ్సైట్ www.sbs.com.au/telugu సందర్శించండి. అంతేకాకుండా మా ఫేస్బుక్ పేజ్ని లైక్ చేసి ఫాలో అవ్వండి. విషయాలను వెబ్సైట్ sbs.com.au/telugu లేదా SBS తెలుగు ఫేస్బుక్ పేజీని ఫాలో చేయండి.